పటికి బెల్లం వేసి ఎదురుగుండా పెట్టి, నాయన పాలు తాగు అంది. ఆ పాలు ఇలా ఎత్తగానే అందులో విష్ణువు కనబడ్డాడు ఆయనకి. ఇంకేం తాగుతాడు ఆయన? ఇంకా పాలగింది ఎలా పుచ్చుకుని పరవశించిపోయాట. నిజంగా ఆ దృశ్యాన్ని వేదవ్యాసుల వారు కళ్ళకు కట్టినట్టుగా మనకి ఈ విష్ణు పురాణంలో రాశారు. గర్గ సంహితలో గర్గాచార్యుడు ఇంకా అందంగా రాశాడు, వెండితో తయారు చేసిన పాలగిన్నె నిండా తెల్లని పాలు పోసింది అమ్మ. గిన్ని వెండి గిన్ని, అందులో ఉన్నవి తెల్లని పాలు. ఆ పాలల్లో పాల సముద్రం కనబడింది. ఆ పాల సముద్రంలో తెల్లని వాడు ఆదిశేషుడు కనబడ్డాడు. ఆదిశేషుడి పడగల మధ్యలో, ఆ చుట్టల మధ్యలో నీలంగా ఉన్న నారాయణుడు, పాదాలొత్తుతున్నటువంటి లక్ష్మి. అమ్మా లక్ష్మి, పాదాలు ఒత్తుతున్నావా, శ్రీనాథుడు ఎక్కడున్నాడా అని పాలు తాగడం మానేసి భజన చేయడం మొదలెట్టాట. వాళ్ళ అమ్మకి తెల్లబోయిందనమాట. దీనినే అందమైన పాటగా ఆరుద్ర గారు చెంచులక్ష్మిలో రాశారన్నమాట.
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, బాలుని నన్ను దయలాలించుటకై కనుపిల్చేవ మహానుభావ. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, ఆదిలక్ష్మిని పాదమూలొత్తగా వేద మంత్రములు విరిల్చి చదువా, నారదాది ముని ముఖ్యులు చేరి నారదాది ముని ముఖ్యులు చేరి మోదమలర నిను గానము చేయ. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా.
ఆ అపూర్వ దృశ్యం ఆయనకి కనబడి క్షీర సముద్రంలో మహాత్మా పడుకుని, అది కూడా ఆదిశేషుడి మీద పడుకుని నాకు దర్శనమిస్తున్నావా, ఓ పక్కన ఆదిలక్ష్మి నీ పాదాలు ఒత్తుతోంది, పక్కన బ్రహ్మదేవుడు చేరి వేదమంత్రములతో నిన్ను స్తోత్రం చేస్తున్నాడు, ఈ జగత్తంతా పురుషమయము అంటున్నాడు ఆయన.
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం అనే వేదమంత్రాన్ని సాక్షాత్తు విరించి బ్రహ్మదేవుడు చదువుతున్నాడు.
బ్రహ్మంటేనే అసలు వేదాలకి మూల పురుషుడు అటువంటి పండితుడు చదువుతున్నాడు. ఇంకా నారదాది మునిముఖ్యులు చేరి నారాయణాయ తుభ్యం నమః ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తూ ఉంటే ఇంకా ఆ దృశ్యం ఎలా ఉంటుంది, ఆ స్థితిలో కూడా నాకు కనబడ్డావా తండ్రి అన్నాడు ఆయన. ఇలాగా పాలు తాగడం కాదు, మంచినీళ్లు తాగడం కాదు, ఏం తింటున్నా తాగుతున్నా ఆయనకి విష్ణువే కనబడి విష్ణు స్మరణమే చేసేట. ఇంకా పరాకాష్ఠ అంటారు దానిని. ఇప్పుడంటే పాలల్లో కనబడ్డాడు, ఒక్కొక్కప్పుడు మంచినీళ్ళు తాగితే అందులో కనబడ్డాడు, ఏ నిమ్మకాయ రసమో బత్తాయి రసమో ఇస్తే అందులో కనబడ్డాడు, స్నానం చేద్దామని కూర్చుంటే స్నానం చేసే నీళ్లల్లో, స్నానం చేయించే తల్లి చేతుల్లో, స్నానశాలలో ఆయనే కనబడుతున్నాడు. పానశాలలో, స్నానశాలలో, ధ్యానశాలలో, సమాధిశాలలో, నిద్రాశాలలో, భోజనశాలలో, ఎక్కడికి వెడితే అక్కడే విష్ణు స్మరణ చేశాడు ఆయన. అంతటా విష్ణువును చూడగలిగాడు కనుక. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండి మరచ సురారిసుతుడు ఏ తద్విశ్యము భూవరా. ధర్మరాజా, ఏం చెప్పమంటావు ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి యొక్క పరాకాష్ఠాస్థితి. ఆయన పానీయములు తాగుతున్నా, తింటున్నా, ఎవరితో అయినా మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, వేళాకోళమాడుతున్నా, నిద్రపోతున్నా, అరే నిద్రట్లో కూడా
ఈ విధంగా సర్వకాల సర్వావస్థలలో తిరుగుతున్నా, ఇంకో పని చేస్తున్నా, ఇతరులను చూస్తున్నా, ఎక్కడ ఏ విధమైన స్థితిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ అండం తప్ప మరొకటి ఎరగడు. సంతతము శ్రీ నారాయణ దివ్య పాద పద్మములను ధ్యానించి పద్మములలో నుంచి తేనె వస్తే తుమ్మెదలు తగ్గుతాయి. నారాయణ పాద పద్మ మరం దాన్ని ఈయన తాగే తుమ్మెద అయిపోయాడు, తనను తాను మరిచిపోయాడు. తేనె ఎక్కువ తాగితే మత్తు వస్తుంది, మధువు తాగితే మత్తు వస్తుంది. ఈయనకి నారాయణ స్మరణతో మత్తు వచ్చి పరవశత్వం కలిగి పులకించిపోతూ ఉండేవాడు, అలా తలకాయ ఊపుతూ ఉండేవాడు. బాల్యము నుంచి అంతటి భక్తితో సర్వం మరిచిపోయేవాడు. ఏతద్విశ్యమున్, ఈ ప్రపంచమంతా మరిచిపోయాడు. ఎంత గొప్ప భక్తి, భగవంతుణ్ణి తలుచుకొని విశ్వాన్ని మరిచిపోయి అంత భక్తి ఎవరికి వస్తుంది? ఆయనకి మాత్రమే వచ్చింది ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల. అటువంటి కుమారుణ్ణి ద్వేషించి తండ్రి చంపాలనుకున్నాడు అనగానే ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది. అసలు నువ్వు చెబుతూ ఉంటేనే ఆ ప్రహ్లాదుణ్ణి ఎప్పుడు చూద్దామా అనిపిస్తోంది నాకు. ఆ ప్రహ్లాదుణ్ణి అవలేకపోయానని బాధపడుతున్నాను నేను. అంతటి మహాత్ముణ్ణి, సుగుణాల రాశిని చూస్తూ చూస్తూ ఈ తండ్రి ఎలా చంపాలనుకున్నాడయ్యా? వాడి తండ్రియా లేక ఎండ్రియా? లోకంలో తండ్రి అన్నవాడు ఎంత దుర్మార్గుడైన కొడుకునైనా చంపాలనుకోడు. కొడుకు ఎంత దుర్మార్గుడైనా తండ్రి లక్షణం ఏంటి? నా కొడుకు ఎంత దుర్మార్గుడైతేనే నా డబ్బుకు వాడే వారసుడు, నాస్తి వాడికే ఇస్తానంటాట. అంతేగాని పరాయి వాడికి ఇస్తాడా? పొరపాటునివ్వడు. తండ్రికి కొడుకు మీద కోపం వచ్చి కొడుకు దుర్మార్గుడు, యాస్తి అంతా పట్టుకెళ్ళి ఏ భారతీయ తీర్థస్వామి వారి పీఠానికో ఇస్తానని ఒక్క మాట అంటాడా? మాట వరసగాండు, ఓ మంచి కార్యక్రమానికి ఇస్తానండు. ఎంత చెడ్డా, మా అబ్బాయికి ఆస్తి అంతానండి, ఏదోలాంటి పీఠాలకు కావాలంటే ఓ 2 రూపాయలు ఇస్తానండి అంటాడు. అటువంటిది కొడుకుని ఎంత దుర్మార్గుడైనా తండ్రి ద్వేషించడే. ఈ హిరణ్యకశిపుడు ద్వేషించడం పక్కన పెట్టి చంపాలని ఎలా అనుకున్నాడు? పుత్రుల్నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడు మిత్రత్వం బున బుద్ధి చెప్పి దురితోన్మేషం భువరింతురే శత్రుత్వం బుతలం పరిట్టియడ ఆ సౌజన్య రత్నాకరున్ పుత్రున్ లోక పవిత్రు తండ్రి నెగులుం బొందిం పనిట్లోర్చెనో. కొడుకులు చదువుకున్నా చదువుకోకపోయినా, మంచివాడైనా కాకపోయినా తండ్రి ప్రేమగా పోషిస్తాడు. ఒరే పనికి మాలవాడా, నీకోసం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాను, స్కూల్లో చేర్చాను, లేక బీటెక్లో చేర్చాను, ఎంటెక్లో చేర్చాను, నువ్వు చదువుకోకుండా తిరిగి వస్తావట్రా, నీ మీద పెట్టిన డబ్బంతా వ్యర్థమైపోయింది అని తిట్టి చంపే తండ్రి ఉంటాడా? ఉండడు. కాబట్టి పుత్రులు నేర్చిన అంటే చదువుకున్నప్పటికీ, నేరకున్న ఏమీ నేర్చుకోకపోయినా జనకుల్ పోషింతురు, తల్లిదండ్రులు ఎప్పుడు పోషిస్తూనే ఉంటారు. కుమారుడు ఎంత దుర్మార్గుడైనా తల్లిదండ్రులకు మాత్రం వాడు మంచివాడే. మా అబ్బాయి అలా కనపడతాడు కానీ వాహాడు అంత మంచివాడు లేడండి అంటారట. అంటారో లేదో మీకే తెలుసు, నాకు నేను చెప్పాలా పైగా, మీరికి ఎంత అనుభవం. కాబట్టి తల్లిదండ్రులు అలాగే అంటారు, పోషిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో శత్రుత్వాన్ని కొడుకుతో పెంచుకోరు. ఏదో కొన్ని కర్మలు వస్తే శత్రుత్వం పెరుగుతుంది, ఆ శత్రుత్వం కూడా కొంతవరకే, కానీ కొడుకుని చంపాలి అన్నంత శత్రుత్వం తండ్రికి రాదు. మిత్రత్వంతో బుద్ధి చెప్పి, నాయన నీకు పుణ్యం ఉంటుందిరా, చదువుకోరా బాబు, ఇంకో ఏడాది చదవరా బాబు, లేదా మంచి పని చేయరా బాబు, ఇలా బతిమాల్తాడు. వాడు చేసే చెడ్డ పనులలోంచి మంచి పనులకు మార్చడానికి ప్రయత్నిస్తాడు, వాడిని బాగు చెయ్యడానికి ప్రయత్నిస్తాడు, వాడిని నెత్తిమీద పెట్టుకుంటాడు. వాడు చేసిన తప్పు పనులను కడుపులో పెట్టుకుని మా అబ్బాయి మంచివాడు అంటూ కాపాడతాడు. చంపాలని ఎవడు అనుకోడు. అటువంటిది సుగుణముల రాశి పరమ పూజ్యుడు భాగవతోత్తముడైన పుత్రుణ్ణి ప్రహ్లాదుణ్ణి తండ్రి అసలు ఎలా చంపాలనుకున్నాడు? లోకానికే పవిత్రుట్టువాడు, లోక పవిత్రుట్టువాడు. అటువంటి వాణ్ణి శిక్షించి హింసించి చంపాలని ఆ తండ్రి ఎలా అనుకున్నాడు? పైగా ఆ కుర్రాడు గురించి నువ్వు చెప్పడమే కాదు, ఇంత పూర్వం చాలామంది చెప్పారు. ఇప్పుడు కొత్తగా నువ్వు మళ్ళీ చెబుతున్నావు, కానీ కొంతవరకు అతని గురించి విన్నాను. అతడు బాలు ప్రభావిశాలు హరిపాద పయోరుహ చింతన క్రియాలోలు వదాళు కృపాళు సాధు గురులోక పదాన తపాలు సాధు గురులోక పదాన తపాలు నిర్మల శ్రీలు సమస్త సభ్యనుతశీలు
విఖండిత మోహవల్లికా జాలు అదేలా తండ్రి వడి చంపగబంపే మునీంద్ర చెప్పవే. మునీశ్వర ప్రహ్లాదుడు ఐదేళ్ల కుర్రవాడు, అంత లేత బాలుండి ఏ తండ్రి అయినా చంపుతాడా? పోని కుర్రాడైనా వాడిలో ఏమైనా దుర్లక్షణాలున్నాయా అంటే, మహాకాంతిస్వరూపుడు, భగవంతుడి భక్తి వల్ల అతని ముఖంలోంచి వర్చస్సు బయటకొచ్చేది, ఆ వర్చస్సు వల్ల అతని సౌందర్యం ఎక్కువైపోయింది. ఆ అందగాన్ని చూస్తే కౌగిలించుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఎంత అల్లరి చేసినా ఇక్కడ కుర్రాడు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, వాడు చూడగానే ముద్దుగానే ఉంటాడు, రే కాసేపు బయట తీసుకుంటారు అంటాం కానీ వాడిని కొట్టలేము చూస్తూ. చూసారా మీరు? అంటే ఆ కుర్రవాళ్ళని చూడగానే మనకు ఒక రకమైన ప్రేమ కలుగుతుంది. ఆ వయస్సు అటువంటిది కనుక, అటువంటిది అంత అందగాన్ని తండ్రి ఎలా చంపాలనుకున్నాడు? హరిపాదపయోరుహ చింతన క్రియాలోలు, నిత్యం శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మములనే చింతిస్తూ నారాయణ పాద పద్మములు శరణు, విష్ణు పాద పద్మములే దిక్కు అని కోరుకునే మహానుభావుడైన కరుణాస్వరూపుడు, సాధువులు గురువులు కనబడగానే అమాంతంగా కాళ్ల మీద పడిపోయి కాళ్ల మీద తలపెట్టి భక్తితో నమస్కరించే పుణ్యాత్ముడాయన, మోహమును త్యజించిన వాడు, సంసారం మీద వ్యామోహం లేదు, సభ్యులైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఆయన శీలమును పొగుడుతారు. నిర్మలమైన సద్బుద్ధి అనే సంపద కలిగినటువంటి వాడు, సద్బుద్ధి ఆయన సంపద, అటువంటి వాణ్ణి తండ్రి చంపడానికి ఎందుకు పంపించాడు? ఈ కథ నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది, ఏదో కారణం ఉన్నది, అతని యొక్క సంపూర్ణ చరిత్ర చెప్పి నన్ను అనుగ్రహించు అనగానే నారదుడు అన్నాడు, ఆయన మహాత్ముడు కాబట్టి వాళ్ళ నాన్న చంపాలనుకున్నాడు, ఎందుకంటే వాళ్ళ నాన్నకి మహాత్ములు అక్కర్లా, నీచాతి నీచులైనటువంటి కొడుకులు కావాలి. వాళ్ళు రాక్షసులు, అందులో హిరణ్యకశిపుడు పరమ వ్యసనపరుడు, దేవతా ద్వేషం కలిగిన వాడు, హరిద్వేషం కలిగిన వాడు. అందుకే సాధువులేగా మంచి బుద్ధులతో ఉన్నటువంటి ప్రహ్లాదుణ్ణి చూసి క్షమించలేకపోయాడు. ఈ ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి హరిభక్తితో ఉండేవాడు కదా, ఎప్పుడు చూసినా తనలో తన ఆనందం పొందుతూ నవ్వుకుంటూ నారాయణ వచ్చావా నారాయణ వచ్చావా అంటూ ఉంటే ఇదంతా పిచ్చలక్షణం అనుకున్నట్టు వాళ్ళ నాన్న. నారాయణ స్మరణ ఆయనకి వినపడలేదు, కానీ కుర్రాడు వాళ్ళు వాడు నవ్వుకుంటున్నాడు. ఎవరైనా తమలో తాము నవ్వుకుంటే దాని అర్థం ఏంటి? పిచ్చాడేమో. నిజంగా నవ్వుకునేవాళ్ళంతా పిచ్చాళ్ళు కాదు, వాళ్ళని చూసి పిచ్చాడు అనుకునేవాళ్ళు పిచ్చాళ్ళు. ఈ పిచ్చివాళ్ళలా కనపడతారే, వాళ్ళకి భగవంతుడు కనపడతట్టండి. అంటే అందరికీ చెప్పలేము, కొందరు మాత్రం అవధూతలు ఉంటారు, కొందరు ఉత్తి అవధూతలు ఉంటారు. ఈయన అవధూత లాంటి వాడని విషయం తెలియక వీడు పిచ్చివాడు అనుకున్నాడు. ఆయన ఒక రోజున ఏకాంతంగా కూర్చుని, అహో మా రాక్షస వంశంలో పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి బలపరాక్రమాలతో ఉంటారు, దృఢమైన శరీరంతో, మాంసాహారం మీద వ్యామోహంతో, అందులో గోమాంస భక్షణం మీద ఆసక్తితో ఉంటారు, మద్యపాన వ్యాసక్తితో ఉంటారు, స్త్రీలోలత్వం సహజంగా రాక్షస లక్షణం, దేవతల్ని జయించాలి అనే విషయం చిన్నప్పటి నుంచి మేము నూరిపోస్తాం. అటువంటిది పరమ పవిత్రమైన మా రాక్షస వంశంలో పుట్టి ఈ పనికిమాలవాడు ఇలా తయారైపోయేటండి అనుకున్నాడు ఆయన. లభ్యం వైన సురాధిరాజపదమున్ లక్ష్యంపడశ్రాంతమున్ సభ్యత్వంబుననున్నవాడబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబునగాని తీవ్రమతిగాడంచున్ విచారించి దైత్యేభ్యుండొక్క దినంబునన్ ప్రియసుతున్ వీక్షించి మోకంబునన్. ఇతనికి రాక్షసరాజ పదవి కాదు, దేవ పదవే వచ్చింది వాళ్ళ. ఎలాగా? నేను దేవతల్ని జయించాను, ఇంద్రుణ్ణి తన్ని తరివేశాను, ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాను. అంటే ఇప్పుడు ఇంద్రసింహాసనం నా తర్వాత ఎవరిది? నా కుమారుడిది. అందులో పెద్ద కొడుకు గనక వీడే వారసుడు. ఇంతటి దేవరాజ పదవి, ఇంద్ర పదవి తనకి లభిస్తోంది అని ఆనందించడు, దాన్ని గురించి పట్టించుకోడు. భవిష్యత్తులో ఆస్తిని ఎలా పెంచాలి, ఈ ఆస్తిని ఎలా అనుభవించాలి, ఈ ఊహలు లేవు. ఎప్పుడు చూసినా సభ్యత్వంతో ఉంటాడు. సభ్యులు అంటే వేద పండితులు అని అర్థం. నిజానికి సభ్యులు అనే శబ్దాన్ని జ్ఞానం కలిగిన వాళ్ళకి వాడేవారు. ఇప్పుడు సభలో కూర్చున్న వాళ్ళందరినీ సభ్యులనే అంటున్నాం, ఎందుకంటే మీరు కూడా పండితులని ఉద్దేశం నా దృష్టిలో. సహజంగా పూర్వకాలంలో ఇదిగో సభ్యత్వానికి నియమం ఏమిటి, లేక సభ నడపడం అంటే ఏమిటి,
చదువుకుని ఉపనిషత్తులు వేదాలు చదువుకున్న వాళ్ళందరి కోసం నిర్వహించే సభ. ఆ సభలోకి అడుగుపెట్టి వాటి మీద ఆసక్తితో ఉండి వాటిని నేర్చుకుంటూ వాటిని గౌరవించే వాళ్ళందరూ సభ్యులు అని పిలువబడతారన్నమాట. వీడు ఎలా ఉన్నాడు? ఏదో చదువుకున్న వేద పండితుడిలా ఉంటాడు, కానీ యుద్ధ వీరుల్లా కనపడ్డు. పైగా జాడ్యంతో ఉంటాడు. జాడ్యము అంటే చురుకుతనం లేకపోవటం, మందకొడితనంగా ఉంటారు. కొంతమందికి చురుగ్గా పనిచేయడం చేత కాదు, ఏదన్నా చెప్పినా వినపడదు. స్పష్టంగా ఒకటికి రెండు సార్లు చెబితే, 10 సార్లు చెబితే 11వ సారి చేయగలుగుతారు. చక్క 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 ఆలోచనతో చురుకుగా పనిచేసేవాళ్ళు అరుదుగా ఉంటారు లోకంలో. అంత కాకపోయినా ఎంతో కొంత చురుకుతో ఉండాలిగా. వీడు అలా కాదు, ఎప్పుడూ మందకొడిగా ఉంటాడు. ఇవాళ చెబితే రేపు అన్నం తింటాడు. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉంటారులేండి. ఇప్పుడు పిలిచామంటే ఫోన్ కాల్ విసిరికాలు ఇచ్చామనుకోండి, మర్నాడు వచ్చి, గురువుగారు ఇప్పుడు ఏమన్నా మీరు విసిరికాలు ఇచ్చారా? నేను నిన్న ఇచ్చాను. అది ఇవాళకి వాడికి వెలిగిందనమాట. అదివంటి అటువంటి లక్షణములు కలిగిన వాడిని జాడ్యము గలవాడు అంటారు. పాపం ప్రహ్లాదుడు నారాయణ భక్తితో ఉంటే ఈయనకి అటువంటి చురుకుతనం లేదు, వీడు జాడ్యంతో ఉన్నాడు, మందకొడితనంతో ఉన్నాడు అనుకున్నాడు అనమాట వాళ్ళ నాన్న. మరీ ఇంత మందకొడితనమా? ఇంక వీడు తీవ్రమతి ఎలా అవుతాడు? చురుకైన బుద్ధి ఎలా వస్తుంది? బలం ఎలా వస్తుంది వీడికి? బక్క చిక్కినట్టు కనపడతాడు వీడు. అంటే తక్కిన రాక్షసులతో పోలిస్తే వీడు అంత బలంగా లేడు. ఇటువంటి వాడిని బాగు చెయ్యాలంటే ఒకటే, గురుకులములో విద్యాభ్యాసానికి పంపితే తోటి పిల్లలతో కలిసి ఆడుకొని చదువుకొని వ్యాయామం చేసి మంచి భోజనం చేసి పైకి వస్తాడు, గొప్పవాడవుతాడు. 10 మందితో సాటి పిల్లలతో ఆడుకుంటే చురుకుతనం వస్తుంది. ఏ పిల్లలతో ఆడుకోకుండా ఇంట్లో కూర్చుంటే మందకొడితనం వస్తుంది. కాబట్టి వీడిని గురుకులంలో వేద్దాం, రెసిడెన్షియల్ స్కూల్లో వేద్దాం అనుకున్నాడు అనమాట. అక్కడికి వేస్తే వీడు బాగుపడతాడు, సాటి పిల్లలతో ఆడుకుంటాడు, వేళకింత భోజనం చేస్తాడు. మా గురువులు ఎలాగో ఉండనే ఉన్నారు. శుక్రాచార్యులు వారు మృత సంజీవని విద్య కోసం తపస్సుకు పోయాడు. ఇప్పుడు ఆయన కొడుకులు చండు అమర్కుడు, వెలిసి చండామార్కులు అంటారు. చండవు అమర్కవు అని మూలంలో సుస్పష్టంగా ఒకటి పేరు చండహ, ఒకటి చండు, రెండోవాడు అమర్కుడు. ఈ ఇద్దరిని ప్రస్తుతం గురువుగారు తన కొడుకుల్ని గురుకులానికి తాత్కాలికంగా ఆచార్యులుగా పెట్టి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మా మాటల్లో చెప్పాలంటే ఏమిటనమాట, ప్రిన్సిపాల్ గారు లేనప్పుడు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ లాంటి వాళ్ళు. వీళ్ళు పాఠం బాగా చెబుతారు. తండ్రి కంటే వీళ్ళు ఏడాకులు ఎక్కువ చదివిన వాళ్ళు కనుక హరిద్వేషం నేర్పుతారు, ధర్మార్థ కామములే నేర్పుతారు, మోక్షం నేర్పరు. ఎందుకని? ధర్మ అర్థ కామముల వరకు పర్వాలేదు, కానీ మోక్షం గురించి చెప్పాలంటే మళ్ళీ విష్ణువు గురించి చెప్పాలి. అందుకని ఈతన్ని బాగు చేసి ఆ గురువులు నాకు మంచి వారసుణ్ణి ఇస్తారు, అప్పుడు నా వంశం తరిస్తుంది, నాకు ఒక వారసుడు వస్తాడు, నా రాక్షసులందరికీ నాయకుడు వస్తాడు, రాక్షస సామ్రాజ్యాన్ని నిలబెడతాడు అనుకున్నాడు. అనుకుని ఒక రోజున గురువుల్ని పిలిపించాడు, చండామార్కుల్ని. కొడుకుని పిలిపించాడు. గురువులు వినయంగా వచ్చి నమస్కరించి, రాక్షసర ప్రభో మహారాజా, ఓహో ఓహో అని పొగడ్డం మొదలెట్టారు. యజమాని కదండి, యజమాని గారిని పొగడ్డం అంటే చాలామందికి అదొక ఇష్టం, భయం కూడా. పొగడకపోతే ఉద్యోగం తీసేయరు. అందుకని ఎందుకైనా మంచిది అనుకుని చేతులు నలుపుకుంటూ, మహాప్రభువులు తమరు పిలవాలా? పిలవకుండా కాకితో కౌరు పెడితే వచ్చేవాళ్ళం, స్వయంగా భటుల్ని పంపారు. భటులు అక్కర్లా, మీరు ఒక్క మొక్క కాకితో కౌరెడితే వచ్చేవాళ్ళం అంటే కాకులు దొరక్కే మా భటుల్ని పంపాం లేవయ్యా, ముందు కూర్చోండి అన్నాడు గురువుగారిని. ఆ గురువులకి అంత భయం. అదే శుక్రాచార్యుడైతే అలా ఉండడు, ఆయనైతే శిష్యుడిని శాసిస్తాడు. వీళ్ళు ఇంకా పిల్లలు, బహుశా నా అనుమానం వాళ్ళ ఉద్యోగం కూడా ఇంకా పెర్మనెంట్ అవ్వాలి, దిక్కుమాల ఎడ్డహాక్ పోస్టు డైలీ వేజెస్ అయ్యి ఉంటుంది. అందుకని అంత వినయంతో ఏమిటంటూ వచ్చి కూర్చున్నారన్నమాట. కూర్చోబెట్టి ఇప్పుడు కొడుకుని పిలిచాడు. కొడుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, ప్రేమగా జుట్టు నిమిరాడు, తలలోకి వేళ్ళు పోనిచ్చి ఆ జుట్టు నిమిరి తలని వాసన చూశాడు. ఎప్పుడైనా తండ్రి ఈ తల పైభాగంలో వాసన చూస్తే కొడుక్కి ఆయువు పెరుగుతుంది. అందుకని పూర్వం పిల్లవాడిని కౌగులించుకుని మూర్ధాగ్రహణం చేసేవారు, ఈ పైన వాసన చూసేవారు. తల్లిదండ్రులే చూడాలి మళ్ళీ, అమ్మమ్మ బామ్మ వీళ్ళు చూస్తే ఆయుద్ధం నశిస్తుంది. ఒక తల్లిదండ్రులకే హక్కు, మళ్ళీ గురువుకు ఉంది ఆ హక్కు. ఎవడ పడితే వాడు వచ్చి చీవుడి ముక్కెట్టి వాసన చూస్తే వాడికి ఉన్న ఆయువు పోతుంది, రోగాలు వస్తాయి. అందువల్ల అలా చూడకండి సుమా, అది కేవలం తల్లిదండ్రులకు ఒక నియమం ఉన్నది. అలా చూడడం వల్ల వారికి ఒక జ్ఞానం వస్తుందని, ఆయువు పెరుగుతుందని మంత్రశాస్త్రంలో శివుడు చెప్పాడు పార్వతితో. అందుకే ఆయన మూర్ధాగ్రహణం చేశాడు. తర్వాత ప్రేమగా కూర్చోబెట్టుకున్నాడు, నాయన కుమార ఎంత ముద్దువాడివిరా, నీ ముఖం చూస్తే ముద్దు వస్తుంది. నీలో జ్ఞానం ఉన్నది, ఆయువు ఉన్నది, బలం ఉన్నది, సుగుణాలున్నాయి, ఎన్నున్నా నీవు ఏదో తెలియని ఒక పిచ్చి లక్షణాలతో ప్రవర్తిస్తున్నావు. ఆ పిచ్చి గురించే నాకు వెంగగా ఉంది, నా మాట విని చదువుకుంటే బాగుపడతావురా అన్నాడు. అంటే హిరణ్యకశిపుడు వేద పండితుడని ముందే చెప్పాను కదా, ఒక్క విష్ణుద్వేషం అయితే ఉన్నది కాని వాడు స్వతసిద్ధంగా సకల శాస్త్రాలు చదువుకున్న పండితుడు అవడం వల్ల కొడుక్కి మంచి సూచన చెప్పాడు. అసలు అదే చెప్పాలంటే హిరణ్యకశిపుడు చేసిన సూచనలో లోపాలు పక్కన పెడితే మంచి సూచన అది. చదువనివాడు అజ్ఞుండగు, చదువనివాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగవలయును జనులకు చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి.
నాయన చదువుకోకపోతే అజ్ఞాని అవుతాడు. ఆ చదువు కూడా సరైన వయసులో చదువుకోవాలి. 5వ ఏట 6వ ఏట విద్యాభ్యాసం ప్రారంభించాలి. ఆ వయస్సులో కష్టపడి చదువుకుంటే జ్ఞానం కలుగుతుంది. చదవకపోతే అజ్ఞాని అవుతాడు. ఆ వయస్సులో చదవకపోతే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక ఏం చదువుతాడు వాడు? ఇప్పుడు నేను మీకు నిజంగా సంస్కృతం నేర్పాలనుకున్నా ఆ చిన్నప్పుడు చదువుకున్న జ్ఞానం రమ్మంటే రాదు. అస్థి అంటే అస్థిక లాంటి అంటాడు ఒకడు. అస్థి అంటే ఉండుట అని అర్థం, వత్తకుండా. అస్థి ఖలు అంటే కదా అని అర్థం. జ్ఞానం అస్థి ఖలు అన్నాను అనుకోండి, అంటే జ్ఞానం ఉన్నది కదా. ఈ అస్థి ఖలు అనగానే ఒకడికి అస్థికలు అంటే ఎముకలు అండి అని అడుగుతున్నాడు. వాడికి ఎంతసేపు అస్థికల మీదకి వెళ్ళింది అంటే భాషా జ్ఞానం ఇలా తయారవుతుంది వయస్సు పెరిగితే. కాబట్టి బాల్యంలో చదువుకోవలసినప్పుడు చదువుకోవాలి. రిటైర్ అయ్యాక 70 ఏళ్ళు వచ్చాక గురువుగారు ఎంత బతిమాలినా సంస్కృతానికి రారు, ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు, సీరియల్స్ టీ పెట్టుకోవడం మీద, మధ్యాహ్నం అవగానే టీ పెట్టేసుకుని గడగడ తాగుతారు తప్ప ఇక సంస్కృతం ఏమొస్తుంది? సంస్కారం రాదు. కాబట్టి నాయన ఈ బాల్యమే సరి అయిన విద్యలకి నిలయము గనక బాల్యములో కష్టపడి చదువుకోవాలి. చదువుకుంటే ఏది మంచియో ఏది చెడ్డో తెలుస్తుంది. పైకి సదసద్వివేక చతురత కలుగును అన్నాడు ఆయన. సత్ అంటే మంచి, అసత్ అంటే చెడ్డ. మంచి చెడుల యొక్క వివేకము నీకు కలుగుతుంది, భేదం తెలుస్తుంది అని ఒక అర్థం. సదసద్వివేక చతురత కలుగుతుందంటే గొప్ప వేదార్థం వాడాడు వాడు. సత్పదార్థం అంటే బ్రహ్మ పదార్థం. ఈ చరాచర జగత్తులో బ్రహ్మను ఎలా పొందొచ్చు, పరబ్రహ్మమునకు ఎలా దూరం అవ్వచ్చు, ఆ తెలివితేటలు నీకు వస్తాయి. జ్ఞానం కలిగితే బ్రహ్మ పదార్థమును పొందడం ఎలాగా, ఏది బ్రహ్మము కాదు, బ్రహ్మము సత్తా చిత్తా, ఇది తెలుస్తుంది. కాబట్టి చదువగవలయును జనులకు, పుట్టిన ప్రతి ప్రాణి చదువుకుని తీరాలి. నిన్ను మహాత్ములైన గురువుల దగ్గర, శ్రేష్ఠుల దగ్గర చదివిస్తాను. వీరు భార్గవ వంశస్థులు, శ్రీవత్స పవిత్ర గోత్రులు, భృగు మహర్షి మనమలు, శుక్రాచార్యుడి కొడుకులు, జ్ఞానులు, బాగా చదువుకున్న వాళ్ళు. నిజంగా కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళే. ఒక్క హిరణ్యకశిపుడి దగ్గర ఉద్యోగం వల్ల వాళ్ళు కొన్ని తెలివితేటలు బయట పెట్టలేకపోతున్నారు తప్ప, లేకపోతే బృహస్పతి కంటే శుక్రాచార్యుడు గొప్పవాడు. అయితేనే కర్మగాలి. దేవతల దగ్గర ఆయన గురువుగా ఉండడం వల్ల ఆయన పేరు తెచ్చుకున్నాడు. రాక్షసుల గురువు అవ్వడం వల్ల వీళ్ళకి అంత పేరు రావడం లేదు. అందువల్ల నిజంగా 100కి 100 రూపాయలు హిరణ్యకశిపుడు చెప్పినట్టే వాళ్ళు ఆర్యులు. ఇటువంటి వీళ్ళ దగ్గర చదివిస్తాను, చదువుకో, పైకి రావాలి, నా మాట విను. మన ఇంట్లో కూర్చొని చదువుకుంటే ఒంటరిగా ఉండడం వల్ల తెలివితేటలు పెరగవు. అదే గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుకులంలో సాటి పిల్లలతో కలిసి చదువుకుంటే 10 మంది నీ ఈడు పిల్లలు ఉంటారు గనక, అప్పుడు వాళ్లతో కలిసి ఉత్సాహంగా తిరుగుతావు, ఆటలాడుకోవచ్చు. వాళ్ళ బుద్ధులు నీకు, నీ బుద్ధులు వాళ్ళకి వస్తాయి. వాళ్ళ బుద్ధులు నీకు వస్తే మంచిది, కానీ నీ బుద్ధులు వాళ్ళకి రాకూడదు. కాబట్టి కుమారా, చక్కగా సాటి పిల్లలతో కలిసి చురుకుదనాన్ని పొందు, చదువుకో, పో అనగానే, అలాగే నాన్నగారు మీరు ఎలా చెబితే అలాగే చేస్తాను తండ్రి అని వినయంగా నమస్కరించగానే, హాయ్ బాబు నా కొడుకు ఎంత ముద్దు వచ్చేస్తున్నాడు అనుకుని సంతోషపడిపోయి వెళ్ళిపోయట హిరణ్యకశిపుడు. ఈ చండామార్కులు చంటి పిల్లవాడిని వెంట పెట్టుకుని గురుకులానికి వెళ్ళారు. ఆ గురుకులం ఇప్పుడు అహోబలంలో ఉంది. ఇప్పటికీ కూడా ప్రహ్లాదుని బడి అనే పేరుతో చెంచులక్ష్మి యొక్క ఆలయం దగ్గర ఉన్నది. ఈసారి అహోబలం వెళ్ళినప్పుడు నాతో వస్తే ప్రహ్లాదుని బడి దాకా నడిపిస్తాను, కాకపోతే కాస్త పడుచు వాళ్ళైన మీలాంటి వాళ్ళు ఎక్కగలుగుతారు. ఏదో ఇలాంటి ముసలాళ్ళు అంటే కొంచెం ఎక్కడం కష్టం. అది అంత ఎత్తు ఎక్కాలి కొండల మీదకి. ఎక్కడానికి జ్ఞానం కావాలి. ఆ ఎక్కేటప్పుడు గురుభక్తితో ఎక్కాలి. కొన్ని హరిస్మరణలు చేస్తే ఎక్కగలుగుతాం, లేకపోతే ఎక్కలేము, అది కొంచెం కష్టమే అనుకోండి. మొత్తం మీద ప్రహ్లాదుని పడిదాకా ఎవరన్నా రాగలిగితే ఎవరు వస్తారో చేయొత్తడు చూస్తాను. అమ్మ అవోయ్ ఇంతమంది చేయొత్తారు గ్యారంటీగా. రేపు డిసెంబర్లో పెడుతున్నాం. ప్రతి సంవత్సరము డిసెంబరు జనవరిలో శ్రీశైలంలో ప్రవచనం ఉంటుంది. ఒక 7 రోజులు సప్తాహం కింద అక్కడ నేను
ప్రవచనం చేస్తాను, ఆ ప్రవచనం అయిన వెంటనే అహోబలం పెడతాను. అటువంటిప్పుడు వస్తే చక్కగా శ్రీశైలంతో పాటుగా అహోబలం కూడా చూసినట్టు ఉంటుంది, కొండెక్కినట్టు ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ జ్ఞానం మాత్రం కొండెక్కకుండా చూసుకుందాం. ఇప్పుడు ఈయన అక్కడికి ఆ బడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓ పక్కన శెలయేళ్ళు, చక్కని ప్రకృతి, ఆ వాతావరణంలో కూర్చోబెట్టి ఇంకా తక్కిన రాక్షసుల యొక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టాట. ఆ రాక్షసుల పిల్లల్లో 10 ఏళ్ళుగా చదువుతున్న ఎద్దులు మొద్దులు ఉన్నారు, ఈయన వయస్సు వాళ్ళు ఉన్నారు. ప్రహ్లాదుని కంటే చిన్నవాళ్ళు లేరు, కానీ అతని ఈడు వాళ్ళు అతని కంటే పెద్దవాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళుగా రామశబ్దమే చదువుతున్న జ్ఞానులు ఉన్నారట్లండి అక్కడ. 10 ఏళ్ళుగా శివశబ్దాన్ని వెల్లించమంటే చివ అంటున్న వాళ్ళు ఉన్నారు. ఒరే, ఆ అందుకే గొడ్డు మాంసం తగ్గించరా అంటున్నాడు గురువుగారు ఈయన వెళ్ళేసరికి. ఈ గురువుగారు, ఆ అందుకే గొడ్డు మాంసం తినకరా, గోవును తింటే నారికి బండవారిపోయి శివశివ అనమంటే చివచివ అంటావంటే చివచివ అని ఎక్కడన్నానండి, చివచివ అన్నానండి అంటాడు వాడు. అందుకే వాడికి ఎన్ని చెప్పినా ఆ నారికి అంతే, ఆ నారికిని ఎవడో బాగు చేయలేడు. అటువంటి పిల్లల్ని చూసుకున్నాడు ఈయన. నల్లగా ఉన్నవాళ్ళు, ఎర్రగా ఉన్నవాళ్ళు, మంచి చురుకైన వాళ్ళు, వెకిలి వేషాలు వేసేవాళ్ళు, సాధువులుగా ఉన్నవాళ్ళు, ఇలా రకరకాల గుణాలతో ఉన్న పిల్లలందరితో కలిసి ప్రహ్లాదుని చేర్చారు. ఈ చండు అమరుకుడు ఈ పిల్లవాడిని వాళ్లతో కలిపారు. నాయన, నువ్వు గుడ్డివాడిలో ఉన్నావన్నాడు మీ నాన్న. మీ నాన్నగారి ప్రతాపం నువ్వు మాట వరసకు కూడా పలకటం లేదట. మాట వరసకు కూడా రాక్షస సింహాసనాన్ని పరిపాలించేవాడి లక్షణములు నీకు లేవట. అందుకని గురువులమైన మా మీద గురుతర బాధ్యత పెట్టాడు మీ తండ్రి. మీ తండ్రి గారి చరిత్రను మేము చెబుతాం. నీకు హిస్టరీ అనే క్లాస్ ఉంది. ఆ హిస్టరీలో ఎంతసేపు హిరణ్యకశిపుడు ఎలా పుట్టాడు, ఆయన దేవతలను ఎలా జయించాడు, బ్రహ్మను ఎలా మెప్పించాడు, రోజుకి ఎన్ని మాంసం ముద్దలు మింగుతాడు, ఎన్ని కళ్ళు బుడ్డీలు తాగుతాడు, ఇవన్నీ చేర్చాం. అవన్నీ నీ చేత చదివిస్తాం. మీ తండ్రి పరాక్రమాన్ని గుణాలని తెలుసుకో, మీ తండ్రికి వారసుడివి కా అనగానే, అలాగే గురువుగారు మీరు ఎలా చెబితే అలాగే చదువుతానన్నట్ట. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిది చదువుగాని అట్టిట్టని ఆక్షేపింపడుతానన్నయు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. వారు ఎలా చెబితే అలాగే చదివేవాడు. వాళ్ళు 2 ఏళ్ళు 4 అంటే 2 ఏళ్ళు 4 కాదు, 2 ఏళ్ళు 6 అంటే 2 ఏళ్ళు 6 అంటే చేతులు కట్టుకుని వారు ఏం చెబితే అదే అన్నాడు ఆయన. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిని చదువు గాని అదే విధంగా చదివేవాడు. అంతేగాని అట్టిట్టని ఆక్షేపింపడు, అది తప్పు ఇది ఒప్పు అని గురువు గారిని ఆక్షేపించలేదు. మాట వరసకు కూడా గురువుల్ని ఆక్షేపించకూడదు కదా. ఒక స్థాయి దాటితే ఎప్పుడో ఒకప్పుడు గురువు దగ్గర అది కూడా మెల్లగా చెప్పాలి. అందుకే ఆక్షేపించకుండా గురువుగారు మీరేం చెబితే చదువుతానని చదివాడు. వ్యాకరణాలు చదివాడు. ఎప్పుడూ కూడా ముందు సంస్కృతానికి వ్యాకరణం పట్టు కనుక వ్యాకరణమే చెప్పేవారు వాళ్ళు వరసగా అనమాట. ఐ ఉన్నరులు కేవంగయ్యవచ్చంటూ వరసగా 14 సూత్రాలు చెప్పారు. సూత్రాలు చదివాడు. ఈ సంధులు, సమాసాలు, తద్ధిత ప్రకరణాలు అన్నీ చదివాడు. ఇలా చదివి భక్తి శ్రద్ధలతో వాళ్ళకి మళ్ళీ అప్పచెప్పేవాడు. ఒక 6 నెలలలో అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు ఆయన. ఈలోపు కొడుకుని గురుకులానికి పంపాను. వాడు చూస్తే అమాయకుడు, గురువులు కొంచెం కఠినంగా కొట్టి తిట్టి చదువు చెబుతున్నారో ఏమిటో, అసలు వాడేం చదువుతున్నాడో, మా పిల్లాడికి అక్కడ నిద్ర పడుతోందో లేదో, అక్కడ విశాలమైన భవనం ఉందో లేదో, గురుకులంలో ఇంట్లోలాగా బిల్డింగ్లో ఉన్నట్టుగా మనకి ఏసీ రూములు ఇస్తారా ఎవరుగా, మరి ఎక్కడికెడితే అక్కడ ఏసీ రూములు వస్తాయా, ఏమో అక్కడ వాడికి పడుకోవడానికి వసతి ఎలా ఉందో, దోమలు కుడుతున్నాయేమో, అప్పుడు కరెంటు పోతే ఫ్యాన్ తిరుగుతుందో లేదో, నిద్ర పడుతోందో లేదో, ఇన్ని ఆలోచనలు మొదట్లో తండ్రికి వచ్చాయండో. నేనేదో వెళ్ళకోవడానికి చెబుతాను అనుకోకండి, ఈ పద్యం చూడండి. అంతం కొన్ని దినంబులేగిన సురేంద్ర రాతి శంకాన్విత స్వాంతుండై నిజనందను గురువులే జాడం పఠింపించిరో భ్రాంతుండేమి పఠించనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతి సూచదగాక నేడని విభుండు ఉత్కర్ష దీపింపగం. పాపం కొద్ది రోజులు ఎంత చేసి ఒక 6 నెలలు అంటే పెద్ద ఎక్కువ కాలం కాదుగా. అయినా కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల అప్పటికింకా హిరణ్యకశిపుడికి కుమారుడి మీద ద్వేషం లేదు గనక ఆ కొడుకునే తలుచుకుని సరిగ్గా అన్నం తినలేక వ్యసనములు అనుభవించలేక కొంచెం దుఃఖం పొంది, అయ్యో ఆరు నెలలైపోయింది, 180 రోజులైపోయింది ఏకంగా వెళ్ళి. అమ్మ 180 x 24 గంటలు గడిచిపోయింది. ఇన్ని రోజులు మా అబ్బాయి ఏమైపోయాడు అని మనస్సులో శంకాన్విత స్వాంతుండై శంకించాడనమాట. నా కొడుకుని గురువులు ఎలా చదివిస్తున్నారో, ఈ పిచ్చివాడేం చదువుతున్నాడో, అన్నం వేళకి తింటున్నాడో లేదో, సాయంత్రం పడుకునే ముందు వాడికి ఆవు పాలు తాగడం అలవాటు, ఆ పాలు అక్కడ ఎవరన్నా కాచి ఇస్తున్నారో లేదో, పాలల్లో పంచదార ఇస్తున్నారో వేయడం లేదో, ఇలా రకరకాలుగా ఆలోచించాడు. ఈ పిల్లవాడిని ఒక్కసారి మళ్ళీ పిలిపిద్దాం, వాడిని పరిశీలిద్దాం, తిండికేముంది కానీ వాడి చదువుని పరిశీలిద్దాం. అందుకని వాడిని పిలిచి సంభాషించి వాడి విద్యలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తెలుసుకుని బాగా చదువుకుంటే సత్కరిద్దాం, చదవకపోతే మళ్ళీ గురుకులానికి పంపిద్దాం అనుకున్నాడు ఆయన. వెంటనే గురువుల దగ్గరికి కబురు పెట్టాడు, గురుదేవుల యొక్క కుమారులారా, చండామార్కులారా, మా అబ్బాయిని అప్పుడే పంపించి చాలా కాలమైంది కదా, హాఫ్ ఇయర్లీ టెస్ట్ పెడదాం అనుకుంటున్నాను, 6 నెలలు గడిచింది కదా, ఒక్కసారి పిల్లవాడిని తీసుకురండి అనగానే వాళ్ళు కూడా సంతోషపడిపోయి, అసలు కుర్రాడు ఏం చెబితే తప్పెప్పిస్తున్నాడు కదా, అందుకని ముద్దు ముద్దుగా బుజ్జగించి అలంకారం చేయించి వాడిని తీసుకొచ్చి తండ్రి ఎదురుగుండా నిలబెట్టి, మహారాజా ఇలాంటి పిల్లవాడిని కనడం నీ అదృష్టం అయ్యా, చాలామంది పిల్లలు వస్తారు మా దగ్గరికి, దిక్కుమాలిన తల్లిదండ్రులు, దిక్కుమాలిన పిల్లలను, ఈ పిల్లవాడ ఏమి చురుకు, ఏమి ప్రతిభ, ఏమి ధారణాశక్తి, ఒక శ్లోకమైనా సూత్రమైనా మీ కుమారుడి రోట్లో పెడితే తక్షణం కంఠస్థం వచ్చేయటమే, మళ్ళీ రెండోసారి చెప్పమండవు, ఎంత జ్ఞాపక శక్తో. అటువంటి కుర్రాన్ని మేము విద్యావేత్తగా తయారు చేశామని గర్విస్తున్నాం అనగానే, అబ్బా 6 నెలల్లో గురువులు మెచ్చుకునేంత విద్య నేర్చుకున్నావుట్రా నాయన, ఇది నాకు బ్రహ్మానందం అనుకుని దగ్గరికి పిలిచి కౌగులించేసుకుని ముద్దులు పెట్టుకుని తొడ మీద చేర్చాడు. ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగము, ఆరుఢ సంవిత్ సంపన్నుడవైతివే, చదివితే వేదంబులు శాస్త్రముల్ వత్సారమ్మని చారజీరి కొడుకు వాత్సల్య సంపూర్ణుడై, ఉత్సంగాగ్రము చేర్చి దానవ విభుండుత్కంఠ దీపింపగం, అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్, తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళ సద్భూషణముల్. నాయన కుమారా అంటూ దగ్గరికి పిలిచి వాత్సల్యం ఎక్కువైపోతూ ఉండగా, పుత్ర ప్రేమ ఎక్కువైపోతూ ఉండగా కౌగిలించుకుని ఉత్సంగాగ్రము చేర్చి అంటే తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, జుట్టు దుబ్బేశాడు, చెవులు పుచ్చుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు, ముక్కిల్లా అన్నాడు, ప్రేమ ఎక్కువైపోయింది కదా, గడ్డవిలా ఊపాడు. ఇలా ఊపుతారులేండి తాతలు మన వలన అలా ఊపడం చూశాను ఈ మధ్యన, అందుకని ఆయన ఊపాడంటే నాకు అర్థమైంది. ఇంత ప్రేమ చూపించి తల మీద కన్నీళ్లు కరిచి అంటే ఆనంద బాష్పాలన్నమాట, నాయనా 3 శక్తులు పొందావా, నీ ప్రయత్నంలో 3 శక్తులు ఉన్నాయా లేవా, ఏమేంటవి, ముందు ఉత్సాహశక్తి, 2వది ప్రభుశక్తి, 3 మంత్రశక్తి, వీటిని శక్తిత్రయం అంటారు. అంటే వ్యక్తి జీవితంలో పైకి రావాలంటే, వాడు సంపదలు పొందాలంటే, కీర్తి పొందాలంటే, విద్యలలో వేత్త అవ్వాలంటే, విద్యావేత్త అవ్వాలంటే 3 శక్తులు ఉండాలి గుర్తుపెట్టుకోండి. అందులో ఏంటి, ఉత్సాహశక్తి, ముందు ఎప్పుడు మనిషికి స్వతసిద్ధమైన ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం ఉన్నవాడు ఎప్పుడైనా పైకి వస్తాడు, నేను చదువుకోవాలి అనే ఉత్సాహం ఉండాలి, సంపాదించాలి అనే ఉత్సాహం ఉండాలి, లేక నారాయణ భక్తితో తరించాలనే ఉత్సాహం ఉండాలి, ఉపన్యాసానికి వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా రావాలని మీకు వచ్చిన ఉత్సాహం లాంటి ఉత్సాహం ఉండాలి. మీరు ఇవాళ ఎంత గొప్ప పని అంటే, ఇవాళ ఎంత తుఫాన్ వర్షం కురిసినట్టుగా గంట కురిసింది, తర్వాత వెలిస్తే వెలియొచ్చుగాక, కానీ సరైన ఉపన్యాసం టైంలో ఎంత కుంభవృష్టి కురిసినా ఆ తలుపులు తీసి బయట కూర్చునేంత వరకు వచ్చారంటే జనం, ఇది చాలా గొప్ప విషయం. అంటే మీకు పురాణం మీద ఎంత ఉత్సాహం ఉన్నది, ఇది శక్తులలో మొదటిది. తర్వాత ఉత్సాహం ఎంతున్నా గవర్నమెంట్ యొక్క సపోర్టు లేకపోతే వాడు చదవలేడు. ఇప్పుడు బాగా చదువుకున్న పండితుడికైనా ప్రభుత్వం ఎంతో కొంత వాడికి ఒక ప్రోత్సాహం ఇవ్వాలి. బాగా చదువుకున్న పద్మాకర్ గారు లాంటి పండితుల్ని చూచాం, గౌరవిద్దాం, ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన విద్వాంసుడిగా నియమిద్దాం అనుకోవాలి, లేదా ఈయన ఎమ్మెల్సీ చేద్దాం అనుకోవాలి, లేదా రాజ్యసభ సభ్యుడు చేద్దాం అనాలి, ఇలా ఏదో ఒకటి అన్నారనుకోండి, అప్పుడు అది ప్రభుశక్తి అంటే ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం. ఆ శక్తి ఉంటే ఈ ఉత్సాహానికి వీడు ఇంకా పైకి వస్తాడు, వీడి జ్ఞానం 10 మందికి ఎడుతుంది. ఈ రెండు ఉన్న తెలివితేటలు లేకపోతే ఉపయోగం ఉంది? నీకు ఉత్సాహం ఉండొచ్చుగాక, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉండొచ్చు, మంచి ఆలోచన విధం మంత్రాంగం ఉండాలి. ఆ మంత్రశక్తి లేకపోతే, ఇక్కడ మంత్రశక్తి అంటే ఆలోచన విధానం, దైవశక్తి అని కూడా అర్థం, ఈ రెండూ ఉండాలి. అవి ఉంటేనే అప్పుడు వాడు రాణిస్తాడు. నాయనా నువ్వు చదువుకోవడానికి వెళ్ళావు, నీకు ఉత్సాహం ఉంది కదా, సరే ప్రభుశక్తి ఉంది కదా, మంత్రశక్తి ఉన్నది కదా, బాగా తెలివితేటలు పెరిగాయి కదా, సంవిత్ సంపన్నుడు అయ్యావా, సంవిత్ అంటే తెలివితేటలు, తెలివితేటలు అనే సంపదలు పెరిగాయా, నీ విద్య ఎలా ఉందా అనిపిస్తున్నది నాకు, వేదములు శాస్త్రములు చదువుకున్నావా, పిల్లలు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినేటప్పుడు తల్లిదండ్రులకి ఎంత ఆనందం కలుగుతుందో, రోజు రోజుకి చిన్నపిల్లలుగా ఉన్న కొడుకులు కూతుళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని తల్లిదండ్రులు పొంగిపోతారు, నిత్యం సంతోషం ఇస్తాయట. మీరు ఎప్పుడైనా చూడండి, మన పిల్లలు అనుకున్న వాళ్ళు చిన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే అవి ఎన్ని బూతులు మాట్లాడినా సరే ఎంత ఆనందం వస్తుందో, లామ్ లామ్ అంటే హై బాబోయ్ మా అబ్బాయి లామ్ లామ్ అని ఎంత ముద్దుగా పలుకుతున్నాడో అని తొడ మీద కూర్చోబెట్టుకుని మురిసిపోం. కాబట్టి జనకులకున్ తల్లిదండ్రులకి చిన్నపిల్లల మాటలు కర్ణయుగళ సద్భూషణములు, రెండు చెవులకి ఆభరణములు, ఆభరణాలు అంటే కొండలు కొండలాలు కాదు, పిల్లల మాటలు, పిల్లల మాటలు వింటే చెవులు ఆనందం పొందుతాయి. అంతేనా? అనుదిన సంతోషణములు, రోజు సంతోషాన్ని కలిగిస్తాయి. పొద్దున్నుంచి సాయంకాలం దాకా కష్టపడి వచ్చినటువంటి తండ్రికి ఆ శ్రమ అంతా తొలగిపోతున్నాడు అండో. ఇందులో పొద్దుటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఉన్నారు ఇప్పుడు, పాపం వాడు పేరుకి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్, అది జీవితంలో ఎప్పుడు భార్య మొహం చూస్తారో తెలియదు, ఎప్పుడు పిల్లల మొహం చూస్తారో తెలియదు, పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఉద్యోగం చేసి చేసి జీవసత్వాలు చచ్చిపోయి రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటారు పాపం. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారో నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. అసలు మా మొగుడు పెళ్ళాలం స్కైప్లో తప్ప ఐపు అజువ లేకుండా చూసుకుంటున్నామండి అంటున్న వాళ్ళు ఉన్నారు. పాపం ఏం చేస్తాం, తప్పదు డబ్బు కోసం ఉద్యోగం చేయాలి. ఇంత శ్రమపడి ఇంటికి రాగానే ఏదో 2 మెతుకులు తినేసి పడుకుని గుర్రని నిద్రపోతాడు. అలాంటి వాడు కూడా, ఎంత శ్రమతో వచ్చిన వాడు కూడా చంటి పిల్లవాడు వచ్చిన డాడీ అనగానే ఈ బాడీ మొత్తం ఒకసారి కదిలిపోదు. అందుకని పొద్దుటి నుంచి సాయంకాలం వరకు చేసిన శ్రమంతా తొలగించి ఆనందమిస్తాయి పిల్లల మాటలు. అందుకని జనిత శ్రమ తాప దుఃఖ సంతోషణముల్, ఈ తాపం దుఃఖం ఇవన్నీ కష్టం వల్ల వచ్చినవన్నీ తల్లిదండ్రులు మరిచిపోతారు పిల్లల పలకరింపుతో. అటువంటి తనయుల సంభాషణములంటే ఏ తండ్రికైనా ఆనందమే కదా. అందుకే అడుగుతున్నాను, నా బాబు నీకు ఏది సుఖం అనిపిస్తోంది, బాగా చదువుకున్నావు కదా నువ్వు, ఎన్నో శాస్త్రాలు చదివావు, ఈ శాస్త్రాల్లో నీకు నచ్చిన శాస్త్రం ఏమిటి, అసలు నీకు ఏది మంచిదనిపిస్తోంది చెప్పు, అర్థశాస్త్రం మంచిదా లేక గజశాస్త్రం మంచిదా బాణశాస్త్రం మంచిదా, నీకు ఏ శాస్త్రం మంచిదంటే నాకు ఈ శాస్త్రాలేవి ఇష్టం లేదు, మంచి శాస్త్రం ఒకటి ఉందా చెబుతా వింటావా నాన్న అన్నట్ట, చెప్పు నాయన చెప్పు, మేమందరం నేర్చుకున్న శాస్త్రముల కంటే గొప్ప శాస్త్రం, మంచి శాస్త్రం, భద్రము కలిగించే శాస్త్రం నువ్వు చెబితే వినకుండా ఉంటామా అనగానే అప్పుడు కుర్రాడు ఏం చెప్పాడు తెలుసా, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపల త్రెళ్ళక వీరు ఏమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వం ఉన్నతని దివ్య కళామయమంతు విష్ణునందుల్లము చేర్చి తారు అడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. ఓ దానవ శ్రేష్ఠ మహారాజా, నీకు ఒక నమస్కారం. నాకేది సుఖం అనిపిస్తుందో తెలుసా, ఈ మానవుడిగా పుడతాం మనం, అంటే మానవులు అంటే ఇక్కడ రాక్షసులు దేవతలు వంటి 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు కలిగిన జీవులందరినీ సామాన్యంగా మానవులు అంటాం. ఈ విధంగా మాట్లాడే శక్తి కలిగిన జీవులు ఉన్నారే, ఈ జీవులంతా శరీరం ధరించాక ఇల్లు అనే ఒక చీకటి నూతిలో పడిపోతారు. చీకటి నూతిలో పడితే ఇంక అందులోంచి బయటికి రాలేరు, ఎందుకంటే అందులోంచి బయటికి రావడానికి మార్గం ఉండదు. అందువల్ల చీకటి నూతిలో పడిన వాడు చివరికి అందులో ప్రాణం కోల్పోవలసిందే. ఈ ఇల్లు కూడా ఒక చీకటి నుయ్యి, ఈ నూతిలో పడిపోయి ఇంకెక్కడికి వెళ్ళమన్నా గురువుగారు చెబుతారు పురాణానికి ఎందుకండి వెళ్ళడం, నైమిషారణ్యానికి రమంటాడు, ఆయన పిచ్చాడు మనం ఇంట్లో కూర్చుందాం. ఇంక అన్నిటికీ ఇల్లే, ఈ చీకటి నూతిలోంచి బయటికి రాడు వీడు ఎప్పటికీ. ఈ ఇల్లు అనే చీకటి నూతిలో పడిపోయి మతిభ్రమణతో తిరుగుతూ ఉంటాడు, అందులో పడి నాశనం అయిపోతాడు. అలా నాశనం అవ్వకూడదు, కొంప అనే వ్యామోహంలో పడరాదు. వాళ్ళు వేరు, నేను వేరు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు నావాళ్ళు అనే భేదభావం సహజంగా ప్రతి వ్యక్తికి ఉంటుంది. స్వపర భేదం లేకుండా ఎవడుంటాడు? నా కొడుకు, నా పెళ్ళాం, నా మనవడు, నా మనవరాలు, నా కూతురు, నా అల్లుడు, నా ఇల్లు అనే భావన, వీళ్ళంతా వేరే వాళ్ళండి అనేటటువంటి భేదభావన స్త్రీ పురుషులందరికీ సమానంగా ఉంటుంది. దీనికి మతిభ్రమణము అని పేరు. ఈ మతిభ్రమణలో పడి స్వపర భేదంతో కొట్టుకోకూడదు. ఎందుకని, ఈ చరాచర జగత్తంతా విష్ణుమయం, సర్వమున్నతని దివ్య కళామయము. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పరమాత్మయే. చీమ మొదలుకొని దోమ మొదలుకొని పెద్ద వస్తువు వరకు, పెద్ద వస్తువు నుంచి చిన్న వస్తువు వరకు, ఇందాకటి నుంచి నా నుదుటి వాలిన ప్రాణం తీస్తున్న ఏగ మొదలుకొని, కింద కూర్చుని శ్రద్ధగా వింటున్న మీరుతో సహితంగా అందరూ కూడా విష్ణు స్వరూపమని గ్రహించి విష్ణువు మీద మనస్సు చేర్చి వీలున్నప్పుడల్లా హరి హరి అంటూ హరిస్మరణ చేసి హాయిగా అడవిలో తపస్సు చేసుకోవడం మంచిది. వీలున్నప్పుడల్లా గురువుగారితో యాత్రకెళ్ళి అక్కడ భగవత్ కథ వినడం మంచిది. ఇంతకు మించి నాకు సంసారంలో ఉండాలనిపించడం లేదు. తత్సాధు మన్యే అసురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియాం అసద్గృహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనంగతో యద్ధరిమాశ్రయేత అని మూలంలో వ్యాసుల వారు చెప్పారు. గృహం అంధకోపం, అంధకోపం అంటే చీకటి నుయ్యి. ఈ ఇల్లు అనే చీకటి నూతిలో పడిపోవద్దు, ఆత్మనాశనం కోరుకోవద్దు, హాయిగా అడవికి వెళ్ళి హరిస్మరణ చెయ్యాలి. అడవికి వెళ్ళడం అంటే కేవలం చెట్లతో కూడిన అడవిని కాదు, మానవుడు సంసారంలో ఉంటూ కూడా సంసారం మీద వ్యామోహం పెంచుకోకుండా వీలున్నంత వరకు హరికి సంబంధించిన కథలు వింటూ హరిస్మరణ చేస్తూ హరిభక్తులతో స్నేహం చేస్తూ బ్రతికితే, సజ్జన సాంగత్యంతో బ్రతికితే, ఈ సాంగత్యం చేస్తున్నంతసేపు భగవంతుని కథలని చర్చించుకుంటూ కూర్చుంటే అప్పుడు వాడు తరిస్తాడు. మళ్ళీ ఈ సాంగత్యం అనే పేరుతో 10 మంది చేరి భగవత్ కథలు 2 నిమిషాలు చెప్పి ఆ తర్వాత మిగతా కాలం అంతా టీలో ఇవాళ కొంచెం అల్లం ఎక్కువైనట్టుందేమిటి, ఇవాళ కాఫీ ఆలస్యంగా వచ్చిందేమిటి, ఇవాళ దోమలు కొడుతున్నాయి ఏమిటంటే మళ్ళీ భ్రష్టుడైపోతాడు. అది సంసారం అనే నూతి కోపంలో, నూతిలో పడిపోతాడు, అంధకోపంలో పడిపోతాడు. అలా కాకుండా వీలున్నంత వరకు హరిస్మరణ చెయ్యాలి. రోజు నేను చూస్తున్నాను ఒక ఆవిడ ఎవరో కానీ నేను వచ్చేసరికల్లా చక్కగా నారాయణ వాసుదేవ అని పాటలు పాడుతూ ఉంటుంది. బ్రహ్మానందం కలిగింది. ఆవిడ ఇక్కడే ఉందా, రోజు పాడేవిడ ఎక్కడ కనపట్టలేదు. ఇప్పుడు నిజంగా చక్కని గొంతుకెట్టి ఎంత బాగా పడుతుంది, వెళ్ళిపోయింది ఆవిడ. అది ఆ పాటలు పాడుతూ ఉండాలి. వీలున్నంత వరకు వ్యర్థకాలక్షేపం చేయకూడదు, హరిస్మరణ చెయ్యాలి. అలా హరిస్మరణ చేస్తూ ఉంటే వాడు మోక్షం పొందుతాడు. అనగానే హరిస్మరణ అనే మాట వినగానే హిరణ్యకశిపుడు పకపకా నవ్వాడు. ఇది మొదటిసారి కదా, అందుకని అబ్బా మా పిల్లాడు భలే మాట్లాడుతున్నాడు అండు. చిన్నప్పుడు బూతులు మాట్లాడితే 1-2 సార్లు తల్లిదండ్రులకు ఆనందంగానే ఉంటుంది, తర్వాత కోపం వస్తుంది. ఒక బండబూతు మాట్లాడాడు ఒక కుర్రాడు, అందులో పుత్ర శబ్దాన్ని తెలుగులో కొడుకు అంటారు కదా, అలాంటి మాట వాడాడు ఒకడు. వాడగానే వాళ్ళ నాన్నగారికి ఎంత ఆనందం వచ్చిందో, భలే భలే మాట్లాడాడని. రోజు వాళ్ళ నాన్నను కూడా తిట్టాక అప్పుడు అర్థమైంది ఇవి బూతులని. కాబట్టి ఎప్పుడైనా మొదట్లో తల్లిదండ్రులకి పిల్లలు ఏం మాట్లాడినా ఆనందం కలగచ్చు. అలాగే హిరణ్యకశిపుడు ఎంత దుర్మార్గుడైనా ఇది మొదటిసారి గనక పిల్లవాడు ఇలా మాట్లాడగానే, 5 ఏళ్ల పిల్లవాడు ఇలా మాట్లాడగానే చిరునవ్వు నవ్వి ఆశ్చర్యపోయి, భలే మాట్లాడుతున్నాడు మా పిల్లాడు, ఇలాంటి మాటలు ఎలా వచ్చాయో అనుకుని తనలో తాను అనుకున్నవాడు పైకి అనేసట్ట. ఎట్టాడిన నట్టాడు రిట్టిట్టని పలుక నెరుగరి తరుల శిశువులు దట్టించి ఎవ్వరేనియు పట్టించిరు బాలకునకు పరపక్షంబుల్. పిల్లలు ఏం చేస్తారు, ఎవరు ఎలా పలికిస్తే అలా పలుకుతారు. చిలకలు లాంటి వాళ్ళు కదా, చిలక దగ్గరికి వెళ్ళి నారాయణ అంటే నారాయణ అంటుంది, బూతులు తిడితే బాత్తు బాత్తుమే బూత్ హై అంటుంది. కాబట్టి అంతా మనం నేర్పడంలో ఉంది. పిల్లలు చిలకలు లాంటి వాళ్ళు, వాళ్ళు ఎలా పలికిస్తే అలా పలుకుతారు. ఇది తప్పు అనరు. ఇప్పటికి కూడా మీకు రహస్యం చెప్పనా, మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే రోజుల్లో ఆ అమ్మాయికి సంస్కృతం చెప్పేవాడు ఒక ఆయన. ఆయనకి సంస్కృతం సరిగ్గా రాదు, కానీ మా అమ్మాయి ఇంటికి వచ్చి ఆ సరిగ్గా రాని సంస్కృత శ్లోకం ఆయన ఎలా చెబితే అలాగే చదివేది. నేను తప్పమ్మ అంటే నీకేం తెలుసు మా మాస్టర్ అలాగే చెప్పారు, ఇలా రాయకపోతే తంతారనేది. ఇప్పుడు స్తోత్ర అని సర్వాగిరో అని చదివింది పాప,